മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം.
മൈൻഡ് മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ ఇది మన భారతీయ స్వరం. భారతీయత బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకటోటికూరి. ఎప్పటిలాగానే ఒక సరికొత్త ఎపిసోడ్ టాపిక్తో మీ ముందరకు వచ్చాం. ముందుగా భారతీయత మన బాధ్యత కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మైండ్ మీడియా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేద్దాం. mindmedia.com. సో మీరు దాంట్లో కూడా ఆ వెబ్సైట్ లో కూడా మీరు లిజన్ లైవ్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఆడియో రికార్డింగ్ సారీ లైవ్ షో అంతా మీకు వస్తుంది. అలాగే యాప్ స్టోర్ లో కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు, బోత్ ఇన్ యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, myindmedia అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే పాలిటిక్స్ దగ్గర నుంచి, సాహిత్యం దగ్గర నుంచి, టెక్నాలజీ షోస్, అలాగే వేరియస్ ఆర్జేస్ మనీ టాక్స్ కానీ, అలాగే బామ్మగారి ముచ్చట్లు, సమకాలీన విశేషాలు, సో టెక్ షో ఉన్నాయి, అమృత బిందువులు, సో ఇలాంటి ఆరోగ్యవాణి, స్వేచ్ఛావాదం, మనీ టాక్స్, టెక్ టాక్, భారతీయత మన బాధ్యత, అలాగే కథా కదంబం, సో ఇలాంటి వేరియస్ కేటగిరీస్ లో మన మైండ్ మీడియా వారు ఈ ప్రోగ్రామ్స్ ని ప్రసారం చేస్తున్నారండి. తప్పనిసరిగా మీరు mindmedia.com ని విజిట్ చేయండి, లేకపోతే కనుక యూట్యూబ్ ఛానల్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీ పాత పాడ్కాస్ట్లు వినాలన్నా కూడా mindmedia.com లో మీకు చక్కగా డేట్ ప్రకారం అది ఉంటుంది, సో డెఫినెట్ గా వినండి. ఇకపోతే ఈ వారం భారతీయత మన బాధ్యత షో గురించి మనం ప్రస్తావించుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో భారతీయత మన బాధ్యతలో కొత్తగా వింటున్న శ్రోతలు ఎవరన్నా ఉంటే గనక, గత సుమారు సంవత్సరంన్నర కాలంగా భారతీయత మన బాధ్యతలో సమకాలీన విశేషాలు, అలాగే మన దేశం ధర్మం గురించి ఎన్నో విభిన్నమైన దృష్టికోణాల్లో నుంచి మనం మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ 10 మందికి తెలియాల్సిన విషయాలు, అలాగే నిస్వార్థంగా గ్రౌండ్ లో సేవ చేస్తున్నటువంటి ఎన్నో హిందూ సంస్థల్ని, అలాగే మనుషుల్ని, మనం టెంపుల్స్ కట్టే వాళ్ళని, అలాగే ఎంతో మంది వారియర్స్ ని మనం పరిచయం చేసుకుందాం. సో ఇలాంటి కోవకు చెందిందే ఈరోజు మిమ్మల్ని ఒక ముఖ్యమైన అతిథితో పరిచయం చేద్దామని అనుకున్నాను. సో ఈ వారం మన టాపిక్ వచ్చేసి చిన్న దేవాలయాలు, లేకపోతే గ్రామ దేవతల దేవాలయాలతో ధర్మరక్షణ ఎలా చేస్తాము, అసలు ఈ చిన్న దేవాలయాలతో గ్రామ దేవతల దేవాలయాలతో ధర్మరక్షణ అనే కాన్సెప్ట్ ఏంటి, గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులు ఏంటి, మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ను మనం ఎందుకు ఎంచుకోవాలి, అసలు దీనికి ఉన్న విశిష్టత ఏంటి, దీనికోసం విశ్లేషించడానికి మనతో పాటు అనిల్ గారు లైన్ లో ఉన్నారు. అనిల్ గారు నమస్తే అండి.
జై శ్రీరామ్ అండి వెంకట్ గారు.
నమస్తే అండి అనిల్ గారు. సో ముందలుగా మీకు మైండ్ మీడియా వారి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం అనిల్ గారు.
చాలా సంతోషం అండి ఈ అవకాశం
కల్పించినందుకు. ధన్యవాదాలు అనిల్ గారు. సో ముందలుగా అనిల్ గారి గురించి శ్రోతలందరికీ కొద్దిపాటి పరిచయం చేసిన తర్వాత అనిల్ గారు పరిచయం చేసుకొని మనం షోలోకి టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. మనందరిలాగానే అనిల్ గారు కూడా ఒక వృత్తి చేసుకుంటూ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పని చేసుకుంటూ, ఆయనకున్నటువంటి ఖాళీ సమయంలో మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి చాలా మందిని మనం పరిచయం చేసుకున్నాం. ఇదే కోవకు చెందినటువంటి వ్యక్తి అనిల్ గారు. గత 7 నెలలుగా మా పరిచయం పెరిగి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక ముఖ్య బాధ్యత పోషిస్తున్నటువంటి అనిల్ గారు, అంత ముందల చాలా దేవాలయాలు క్రౌడ్ ఫండింగ్ అలాగే క్రౌడ్ సోర్సింగ్ చేసి ఎన్నో దేవాలయాలు కంప్లీట్ చేశారు. సో చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే 24 గంటల్లో అనిల్ గారు ఎన్ని పనులు చేస్తారు అని అంటే కనుక 4-5 చేసే పనులు చేస్తారు అని అంటే ఎటువంటి అనుమానం లేదు నాకు. అనిల్ గారు, ఫస్ట్ మీరు మా షోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. మా శ్రోతలకి మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిచయం చేసుకుంటే మనం షోలోకి వెళ్దామండి.
ఓకే అండి, వెంకట్ గారు అందరికి నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ ఉల్లి. మా సొంత ఊరు వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ గురజాల గంగవరం. సో బాల్యం నుండి మా అమ్మ నేను వెస్ట్ గోదావరి కొవ్వూరులో ఊహ తెలిసినంత అక్కడే ఉండేవాడిని. కొవ్వూరు అంటే అందరికి తెలుసు, రాజమండ్రి పక్క గోదావరి అటువైపు రాజమండ్రి, యువతల వైపు కొవ్వూరు ఆధ్యాత్మిక క్షేత్రం. సో బాల్యం నుండి ఆధ్యాత్మికంగా చదువుతో పాటు ఈ దేవుని పైన నమ్మకం, ఆధ్యాత్మికంగా అండ్ కర్మ సిద్ధాంతం నమ్ముతూ నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చాను. సో అక్కడ చిన్నప్పుడే అక్కడ సాయిబాబా గుడిలో శివాలయంలో సర్వీస్ చేసుకుంటూ నాకు టెంపుల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ బాల్యంలో ఏర్పడింది. ఇనిషియల్ గా మాకు కొవ్వూరులో కొవ్వూరమ్మ తల్లి, గ్రామదేవతలు ఎక్కువ పూజిస్తారు ఆషాఢ మాసంలో. సో అక్కడ చాలా మంది ఇన్వాల్వ్ అవటం అదంతా నాకు బాగా నచ్చింది. సో కాలక్రమేణ పెరిగే కొద్దీ నాకుపూర్లో సాయిబాబా గుడి, హైదరాబాద్ లో రైతనగర్ లో గుడి, ఎక్కడ ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నా హైప్ సాంగ్ వాళ్ళేసుకున్నప్పుడు, సో నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది సర్వీస్ అనేది. ఇన్స్పెక్ట్ ఇవాళ జాబ్ చేస్తున్నా కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది నేను ఎండ్ ఆఫ్ ది లైఫ్. అంటే మనం బ్యాక్ చూసుకుంటే ఏం చేసాము, సంపాదించాము, బిల్డింగ్లు కట్టాము, లేకపోతే బంగారం కొన్నాము, ఇవి ఏమి మనవి కావు. బట్ మనకు మనకు సంపాదించుకున్నది ఏంటి, ధర్మం. ఏం దానం చేసాము అదే దేవుడు అడిగేది. నువ్వు ఎన్ని ఎన్ని ఇంటి కట్టావు, లేకపోతే ఎంత కేజీ బంగారం కొన్నావా, ఏమి అడగదు. ఓన్లీ అడిగేది ఏంటంటే మనం చేసిన దానం ఏంటి, ధర్మం ఏంటి, మన కోసం ఎంతమంది ఉన్నారు అనేది నా ఫీలింగ్ అండి.
బాగా చెప్పారు అని, బాగా చెప్పారు. సో ఫస్ట్ గా నుంచి మీరు ఈ దేవాలయాల మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లు చెప్పారు కదా. మనం మామూలుగా సహజంగా చదువుకునేటప్పుడు కూడా నా జీవితంలో కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయండి. అంటే మనం సహజంగా గుడికి వెళ్తాం, అక్కడ సేవ చేయటం. సో ఈ కాన్సెప్ట్ తో పెరిగిన వాళ్ళు ఒక టైంలో బ్రేక్ తీసుకున్నా మళ్ళీ తిరిగి ధర్మ మార్గంలోకి వస్తారు అనటానికి మళ్ళీ మీ జీవితం కూడా ఒక సాక్ష్యం లాగా అనిపిస్తుంది నాకు. సో అనిల్ గారు, మీరు అంత ముందల ఎలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, అసలు ఏంటి మీ మీరు దీనికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మీరు ఏం చేస్తారు, కొంచెం మనం వివరంగా చెప్తే మనం టాపిక్ లోకి వెళ్దాం.
సో ఫస్ట్ ప్రేరణ కొవ్వూరులో సాయిబాబా గుడి కట్టేటప్పుడు నేను అక్కడికి వెళ్తా ఉండేవాడిని అండి, చిన్న చిన్న సర్వీస్ చేసుకుంటా. అది సర్వీస్ అని నాకు ఆ వయసులో తెలియదు. సరే గుడి దగ్గర ఉంటే ఏదైనా చిన్న చిన్న క్లీనింగ్ చేయటం, సాయంత్రం గోదావరిలో ఆడుకొని అందరు పూజలు చేస్తా ఉంటే సంధ్యావందనం అదంతా చూస్తా ఉండేవాడిని. సో ఇలా ఇది ధర్మం అని నాకు తెలియని వయసు అండి. కాకపోతే ఓకే అంతా నాకు నచ్చింది. గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి సర్వీస్ చేయటం అంతా చేస్తా ఉండేవాడిని. దెన్ లేటర్ మీరు చెప్పినట్టు కొంత బ్రేక్ వచ్చింది. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ లో గుంటూరులో చదివేటప్పుడు రోజు సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, అక్కడ ఉన్న ఎప్సాం గుడికి వెళ్ళేవాడిని. సరదాగా సాయంత్రం పూట నడుచుకుంటూ ఫ్రెండ్స్ తో పాటు. సో కాలక్రమేణా అది ఒక వ్యసనం అయింది అని చెప్పచ్చు. అది ఆ వ్యసనమే నన్ను సన్మార్గంలో నడపడానికి ఉపయోగపడింది. అండ్ డిగ్రీలో చదివేటప్పుడు నేను కొవ్వూరులో మార్నింగ్ పొద్దునే శ్రీజార్కి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం మళ్ళీ భోజనం తెచ్చే టైంలో వెన్న గుడికి వెళ్ళేవాడిని, సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. మా ఇంట్లో చాలా భయపడ్డారు, వీడు మొత్తం అసలు డెడికేషన్ లో ఉన్నాడు చదవట్లేదని. కానీ నాకు గోల్డ్ మెడల్ రావటం, అందరిలో నన్ను ప్రశంసించడం స్టేజ్ మీద, సో అప్పుడు చాలా మంది స్ఫూర్తిదాయకమైంది. అంటే మనం దైవ మార్గంలో వెళ్తే చదువు వదిలేయక్కర్లేదు, చదువుకు సంబంధం లేదు, ఇది లేదు. చాలా మంది అనుకుంటారు ఇంకా దేవుణ్ణి సర్వీస్ చేస్తే ఇంకా చదువు పోతుంది అదంటే అదంతా అబద్ధమని నాకు చాలా మందికి నేను ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డాను. అండ్ మా అమ్మగారికి ఇచ్చి నేను ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే అది. చాలా మంది మా అమ్మగారిని గుర్తుపెట్టి ఓ మీ అనిల్ గారు అప్పయ్య. సో అక్కడ ఏంటంటే నేను ఫండింగ్ చేసేవాడి, అంటే ఏదైనా పూజ ఉందనుకోండి అందరిని అడిగి ఐటమ్స్ కలెక్ట్ చేయటం, అక్కడ నాకు నాంది పడేది. సో చిన్న అన్నదానం అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వండి, రైస్ ఇవ్వండి. సో నా ఫస్ట్ నుండి నాకు ఇష్టమైంది ఏంటంటే ఒకళ్ళు 100 రూపాయలు ఇచ్చి కార్యక్రమం చేయటం కన్నా 100 మంది రూపాయి ఇచ్చి కార్యక్రమం చేయటం ఇష్టపడతాను. సో అది ప్రేరణ. సో అలా అక్కడక్కడ నుండి పునాదులు వేసుకుంటూ ఇప్పుడు నేను ఏదైనా అనుకున్నానో, నా లైఫ్ లో ఎలా ఉండాలి అని అనుకున్నానో, అలా దాన ధర్మాలో కొన్ని కొన్ని సంఘటనల వల్ల దాన ధర్మ పరిచయం అవటం, నేను దీంట్లో చాలా ఒక క్రియాశీల పాత్ర పోషించడం జరుగుతుంది. కానీ ఒకటి విషయం అండి, ఆనందంతో ఇష్టంతో చేసే ఏ పైన అయినా భారం కాదు. మీరు ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని వాళ్ళ అమ్మగారు ఎంత పరువున్నా ఎత్తుకునే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే అది ఇష్టం, ప్రేమ. సో ఏదైనా ఇష్టంతో చేస్తే ఏది అట్టు కాదు. ఒక్కోసారి కొంచెం అటు ఇట్లో ఉంటుంది తప్ప, బట్ నువ్వు నమ్మిన మార్గం కరెక్ట్ అయితే దైవం అన్ని మార్గాలు చూపిస్తుంది నేను నిలబెట్టడానికి. నేను ఏ రోజు ఇంకో ఎగ్జాంపుల్, నా కెరియర్ లో నేను ఏ రోజు ఎక్కడ రెజ్యూమ్ పట్టుకుని నాకు జాబ్ కావాలి అలా ఆఫ్ క్యాంపస్ లో జాబ్ వచ్చింది, మేబీ నేను లెక్చరర్ గా పనిచేశాను. సో నేను నమ్మిన ధర్మం నన్ను చాలా రకాలుగా చాలా సిచ్యువేషన్స్ లో నన్ను కాపాడింది. కానీ ఎప్పుడు కాపాడుతుంది అంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు. మా అమ్మగారు చనిపోయినప్పటి నుండి ఇవాళ రోజు నేను చాలా చాలా సిచ్యువేషన్స్ లో నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్మిన ధర్మం నన్ను కాపాడింది. నువ్వు ఏం చేస్తావు నీకు అది వస్తుంది. నువ్వు ఒక పక్క వాళ్ళ గుండెల్లో కళ్ళల్లో ఆనందం నింపేవా, నీకు తిరిగి దేవుడి
అనిల్ గారు. ఇప్పుడు మనం టాపిక్ లో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనం సహజంగా చాలా మంది కూడా ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళటం అనేది సహజంగా మనం మామూలుగా కూడా ఏమన్నా పండగలు అనుకోండి, లేకపోతే పండగలు దాకా ఎందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా మార్కులు మంచిగా వచ్చినాయి, లేకపోతే మనం అనుకున్న కోరిక నెరవేరింది, ఏదన్నా సరే ఇట్లా మనకి జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగినాయి అనుకోండి, మనం సహజంగా తిరుపతో లేకపోతే శ్రీశైలమో లేకపోతే సింహాచలమో ఇట్లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి సహజంగా వెళ్దామని అనుకుంటాం. సో కానీ ఇప్పుడు మనకి సమకాలీకంగా మనం చూస్తే కనుక రాజకీయంగా కానీ అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా మనం చూసుకుంటే కనుక ఈ దేవాలయాలు ఏవి కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి. హిందూ దేవాలయాలన్నీ కూడా దాదాపు మనం అనుకునేటువంటి 99% దేవాలయాలు ఎక్కడో 1-2% తప్ప అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. సో మనకి ధర్మ రక్షణ అంటే కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా మన సమాజం అలాగే ధర్మం దేశం ఈ కోణంలో అసలు పెద్ద దేవాలయాలకి చిన్న దేవాలయాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, అంటే ఆధ్యాత్మికంగా కాదు మామూలుగా మన సామాజిక పరంగా ఏంటి, మనం సహజంగా ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక నార్మల్ హిందూ పెద్ద దేవాలయాలని చిన్న దేవాలయాలని ఎలా అర్థం చేసుకోవాలండి మీ దృష్టికోణంలో?
ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. సో చిన్న దేవాలయాలు వచ్చేసరికి మన ఇల్లు లాంటిది, అంటే ఎలా ఉంటుందంటే మనకిష్టమైనది చేసుకోవచ్చు. స్వామివారిని అలంకరించుకోవాలా, లేకపోతే సేవ చేసుకోవాలా, ఏదైనా ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందుబాటులో ఉండే ఇల్లు లాంటిది, అంటే మన సొంత బిడ్డ లాంటిది. ఇప్పుడు నీ అమ్మాయి ఉందనుకోండి, అరే వాళ్ళ పట్టులంగా వేయాలి, లేకపోతే వాళ్ళ అలంకరించుకోవాలి, లేకపోతే నాకు ఇష్టమైనవి అన్ని పెట్టాలి, అర్థమైంది. అది మనకు కుటుంబ సభ్యుల చిన్న దేవాలయం. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇప్పుడు మీ ఊరు మీరు ఒక సేవ చేసుకోవాలనుకోండి, మీరు వెళ్ళి తనివి తీరా చేసుకోవచ్చు. అది పెద్ద దేవాలయాలు ఎలా ఉంటదంటే చుట్టాలు ఇల్లు లాంటి, వెళ్తాం కానీ మనం ఏమీ చేయలేం, చూసి వస్తాం అంటే.
బాగా చెప్పారండి.
అవునండి, ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను చిన్న దేవాలయం ఎందుకు, ఇప్పుడు కామన్ మన ఇంట్లో బిలో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాళ్ళు పెద్ద గుళ్ళకి వెళ్ళిపోయి కంప్లీట్ అభిషేకం అన్నా లేకపోతే ఏదైనా చేయించుకోవాలన్నా వాళ్ళ ఒక నెల జీతం పెట్టాలి. అదే చిన్న దేవాలయాల్లో వాళ్ళ పెరట్లో కాసిన పూలు లేకపోతే ఇంట్లో వండిన పాయసం తీసుకెళ్లి అమ్మ దగ్గర పెడితే అమ్మ తిన్నంత ఆనందం, కూతురికి చేసుకున్న అలంకరణ లేకపోతే కొడుకు చేసుకున్న అలంకరణ ఫీల్ అవుతాం. ఇప్పుడు మీరు ఒక పెద్ద దండ కట్టి వెళ్ళి తీసుకెళ్లి ఇస్తే వేస్తారా పెద్ద గుళ్ళు? సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న దేవాలయాలు అనేవి మన సొంత ఇళ్ళు లాంటివి అని, మన సొంతవి అన్ని. సో అక్కడ ఉన్న స్వాతంత్రం ఇంకెక్కడా ఉండదు. మరి ఇంకోటి, దేవుడు ఆ సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. కాకపోతే స్థాన మహిమ అవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలి, పుట్టి పడేయకూడదు. కాకపోతే మనకి అవి ప్రతి మానవుడికి అందుబాటులో ఉండవు అవి. మీరు ఎన్నిసార్లు మీరు గర్భాలయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళారు, వివిఐపి దర్శనం లేకపోతే అష్టదళ పద్మార్చన పూజకి నిజపాద దర్శనానికి వెళ్ళారా మీరు? చాలా మంది వెళ్ళుండరు మన సార్. అదే మన ఊర్లో చిన్న గుళ్ళు అయితే వెళ్ళగలుగుతాం కదా, స్వామి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. అదే అండి.
సో ఇప్పుడు మీరు అంత ముందల ఏమన్నా ఇట్లాంటి పెద్ద దేవాలయాలు కన్స్ట్రక్షన్ లో మీరు క్రౌడ్ ఫండింగ్ చేసి అట్లాంటి చేసినటువంటి ఎగ్జాంపుల్స్ మన శ్రోతలతో మీరు ఏమన్నా పంచుకుంటారా? మీరు ఏమి నేర్చుకున్నారు, అసలు ఎలా ఉంటది పరిస్థితి ఏంటి అని కొంతవరకు మా శ్రోతలకి ఏమైనా చెప్పగలుగుతారా?
తప్పకుండా. పెద్ద దేవాలయాలు అంతకుముందు చాలా వాటికి క్రౌడ్ ఫండ్ చేశాను, ఒక కంప్లీట్ టెంపుల్ కూడా క్రౌడ్ ఫండ్ చేశాను. ఎలా ఉంటుందంటే పెద్ద దేవాలయాల్లో సామాన్య మానవులకు అందుబాటులో ఉండదండి. మళ్ళీ చెప్పాను కదా, అక్కడ కూడా అభిషేకానికి టికెట్లు చాలా చాలా ఉంటాయి. సామాన్య మానవుడు అందుకోలేడు. వాళ్ళు ఏదో ఒక అరగంట అని చెప్తారు, అరగంటలో ఎంతమంది ఎంత తృప్తిగా పూజ చేసుకోగలుగుతారు? పెద్ద నా దృష్టిలో ఇప్పుడు పెద్ద దేవాలయాలని ఒక ఇన్కమ్ జనరేషన్ బిజినెసెస్ లాంటివి అయిపోయినాయి. అట్లా ఒక క్వశ్చన్ అండి, మన హిందూ సంస్కృతిలో పెద్ద దేవాలయాలు ఇప్పుడిప్పుడు వచ్చినాయి తప్ప ఊర్లో అన్ని చిన్న చిన్న దేవాలయాలే ఉండే, గ్రామ జాతరలు గ్రామ అన్ని ఉండే. ఒక ఆస్తి ఒక ఊరు పెద్ద ఆధీనంలో ఉండి అప్పుడేం అభిషేక టికెట్లు లేవు. ఇప్పుడు ఒక ఆదాయ జనరేషన్స్ అయిపోయినాయి గుళ్ళనే. సో నేను చేసిన చాలా గుళ్ళు ఇప్పుడు అన్ని ఒక ఇన్కమ్ జనరేషన్స్ లాగా చూశారు తప్ప సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే పూజాదారులు ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే పూజ చేసుకోవాలని. సో సామాన్య మానవుడికి ఎంత ప్రిఫరెన్స్ ఉండాలో వాళ్ళకు కూడా అంత. ఇప్పుడు దేవుడికి నువ్వు బంగారపు గిన్నెలో పెట్టినా మట్టి గిన్నెలో పెట్టినా దేవుడికి సమానమే. ప్రారంభ కర్మతో సంచిత కర్మతో ఒకళ్ళు బాగా కోటీశ్వరులు అవుతారు, ఒకళ్ళు పేదవాళ్ళు అవుతారు, కానీ దేవుడి దగ్గర అందరూ ఒకటే. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు, ఒకడు బాగా చదువుకున్నాడు ఒకడు పేదవాడు అంతా, తల్లికి ఇద్దరు ఒకటే. కానీ వాళ్ళు ఏంటంటే సంపాదనలో పడిపోయి పెద్ద పెద్ద గుళ్ళకి డొనేషన్ ఇచ్చేసి ఫస్ట్ ఆరతి పొందాలి. లేకపోతే 1,000 రూపాయలు టికెట్ పెడితే తప్పేంటి, మరి టెంపుల్ నడవాలి కదా అనే పోకడ్లోకి వెళ్ళిపోయిందండి. ఎందుకు నడ మరి చిలుకూరు బాలాజీ నడుస్తుంది కదండి, చాలా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఎందుకంటే నౌ డేస్ పీపుల్ మేకింగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ బిగ్ బిగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫర్ ది ఫైనాన్షియల్ ఎంటిటీస్. అంటే నేను ఒక కించపరచట్లేదు, ఇక్కడ చిన్న స్మాల్ గ్యాప్ అండి. ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటారు, బాధపడతా ఉంటారు, పెద్ద గుడికి వస్తారు, స్వామి ఏంటా అంటే అమ్మా నువ్వు హోమం చేయాలి, అభిషేకం చేయాలి, అది చేయాలి, 30,000 కట్టు, 40,000 కట్టు అంటారు. అయ్యో అని బాధపడతారు అప్పట్లో, ఇప్పుడు వస్తారు ఈ కన్వర్షన్ పీపుల్, అమ్మా నువ్వు మా దగ్గర ఏమి కట్టక్కర్లేదు, వచ్చి దేవుడు ప్రార్థించు అన్ని ఆయన ఇస్తాడు, వాళ్ళు అవునా అనుకుని వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే ప్రే మన టెంపుల్లో చేసిన దేవుడు, ఎండ్ ఆఫ్ ది డే గాడ్ ఈజ్ సేమ్, కానీ ఇక్కడ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థ నేను చెప్పాను, నువ్వు అది చేయించకపోతే నీకు ప్రతిఫలం ఉండదని తిప్పొడుస్తూ ఉంటారు. సార్ మన ఇంట్లో పనిచేసే అమ్మాయి ఏదైనా పూజ చేయించుకోవాలంటే 20,000 అవుతుంది అంటే చేయించగలరా? సో చేయించలేక మా ఇంట్లో పని అమ్మాయి కన్వర్షన్ అయిపోయింది, చర్చికి వెళ్ళింది, ఆమె ఒక 40 రోజులు ప్రేయర్ చేసింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను అన్నాను టెంపుల్కి వెళ్ళి నువ్వు కూడా డైలీ పూజ చేయొచ్చు కదమ్మా, దీపారాధన చేసుకోవచ్చు కదా అంటే, కానీ అంత సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారు? ఎవరికాళ్ళు వచ్చేసి 500 రూపాయలు టికెట్ కట్టామా, గంట కొట్టామా, ప్రసాదం తీసుకున్నామా, వెళ్ళిపోయామా? కాదమ్మా, దీంట్లో కూడా ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి.
అంటే
శంకరాచార్యులు లాంటి వాడు
అంటే మనం ఈ పెద్ద దేవాలయాల వ్యవస్థలు ఎంత ఎంతగా మనం మార్చేసుకున్నాం అంటే, ఒక సామాన్య మానవుడికి అందుబాటులో లేనటువంటి విధంగా మనం దర్శకున్నాం అనుకోవచ్చా?
తప్పకుండా అండి. ఇప్పుడు మీరే నార్మల్ బట్టలు వేసుకుని వెళ్ళండి, అదే మంచి బట్టలు వేసుకుని వెళ్ళండి, మీరు మిమ్మల్ని చూసే విధానం రాలిపోతుంది. అదే గ్రామ దేవతల గుళ్ళో మీరు ఒకటే, పక్కన అయితే ఎవరైతేనే ఉంది, అన్ని చిన్న చిన్న గుళ్ళు ఎవరికాళ్ళే, దాంట్లో రిస్ట్రిక్షన్ ఏం లేదు.
సో అనిల్ గారు ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు మామూలుగా అంటే మనం ఫండింగ్ వైజ్ మనం చూస్తే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయం కోసం మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక దేవాలయం కట్టాం మనం అనుకోండి, ఇది ఒక కేసు, కేసు 1. ఇదే 1,00,000 రూపాయలు పెట్టి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఊర్లో దగ్గరలో ఉన్న గ్రామ దేవతల దేవాలయాలు కానీ లేకపోతే చిన్న దేవాలయాలు కానీ మనం 10 దేవాలయాలు మనం నిర్మించుకున్నాం, లేకపోతే బాగు చేసుకోగలిగాం దాన్ని, లేకపోతే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసాం, ఒక ప్రాసెస్ స్ట్రక్చర్ ఇచ్చాం దానికి. సో ఈ రెండిట్లో కూడా సహజంగా కూడా ఎక్కువ ధర్మరక్షణ ఎక్కడ జరిగింది అంటే, ఎక్కువ మంది దేవాలయం అంటే కేవలం గుడి కట్టేసేసుకొని ఉండటం కాదు కదండి, అక్కడ భక్తులు వచ్చే ప్రయత్నం చేయాలి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం ఒక దేవాలయానికి వచ్చినప్పుడే మన ధర్మం అనేది మనకు నిలబడుతుంది. ఈ దృష్టికోణంలో ఆలోచిస్తే చిన్న చిన్న దేవాలయాలతోనే మనకు ధర్మరక్షణ జరుగుతుంది, అవునా కాదండి?
ఆబ్వియస్లీ అండి, కంపల్సరీగా. నేను చేసిన రీసెర్చ్ గ్రౌండ్ వర్క్ లో ఫ్రాంక్లీ నేను దాన ధర్మాకి వచ్చింది కూడా అంతకే అండి. దాన ధర్మాలో హై ప్రయారిటీ ఉన్నదే చిన్న చిన్న దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలతోనే ధర్మరక్షణ ఏర్పడుతుంది. సార్ ఒకటే ఒకే గుంపుతో 1,000 మంది సైన్యంతో ఒక దగ్గర ఉంచటం కన్నా 10 మంది 10 మంది అని ఊరు చుట్టూ ఉంటే కంచి అవుతుంది అది, అర్థమైందండి? మన హిందూ ధర్మం అనేది తులసి మొక్క లాంటిది, తులసి వనం లాంటిది. బలం బలమంతా ఒక దగ్గరే ఉంటే ఈ గొర్రెలు చుట్టూ వచ్చి మిగతా అన్ని తినేస్తాయి. అదే చిన్న చిన్నగా కంచెలాగా చుట్టూ తులసి వనం చుట్టూ ఉంటే ఏ గొర్రె వచ్చి
ఎక్కువ కాపాడుకోగలం,
కాపాడుకోవాలి.
సో అలాగే చెప్పండి.
ఎప్పుడైతే మీరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఒక దేవాలయం కడతారో అది ఎంత మందికి అందుబాటులో ఉంటది?
అది అది చాలా మేజర్ పాయింట్ అండి. చాలా మంది మనం తెలుసుకోవాల్సిన కూడా అది.
అవునండి, ఎంత మందికి అందుబాటులో ఉంటుంది?
అవును,
అందుబాటులో ఉంటాయంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, అందుబాటులో ఉంటాయంటే మీరు మమ్మల్ని గుడికి రావద్దన్నామా, దర్శించుకోవద్దన్నామా, అది కాదు. సేవ, అమ్మని చూడటం వేరు, అమ్మకి సేవ చేయటం వేరు. ఒకనొక టైంలో సేవ చేయాలనిపిస్తుంది, అంటే ఆ టైంలో పూజారి కొంచెం చాలా మంది పూజారులు అయినా ఎవరైనా మనసు బాగుంటే గనక వీళ్ళు తెచ్చింది తులమైన తనమైన మనసు పూర్తిగా అర్పిస్తారు. కానీ చిన్న దేవాలయాల్లో మనమే అన్ని అవుతాం. మనం ఏం చేయాలనుకున్నా ఏదైనా.
ఇప్పుడు ఇంకొక ఫాలో అప్ ఐటమ్ అండి, ఇక్కడ నేను ఫస్ట్ కానీ కూడా డిస్కస్ చేసుకోవాలనుకుంది. ఇప్పుడు ఒక పక్కన ఏమో పెద్ద పెద్ద దేవాలయాలన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి, వాళ్ళు ఉన్న ఆస్తుల్ని కూడా అమ్మేసేసి వాళ్ళు ప్రజలకి కొంత పంజారం చేయటం గానీ, లేకపోతే ఇళ్ళు కట్టిస్తామని చెప్పటం గానీ, లేకపోతే అవి అమ్మేసి మేము దాన్ని అక్కడ వేరే వాటికి వాడతామని గానీ, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సింహాచలం నుంచి ప్రతి దేవాలయంలో, ఇప్పటి నుంచి కాదు అంటే కేవలం ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కాదు, గత 70 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పంజారాలే ఎక్కువైపోయాయి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన శ్రోతల కోసం చేయాలంటే, మనకి బాపట్లలో భావనారాయణ స్వామి గుడి ఒకటి ఉంది, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఈ భావనారాయణ స్వామి గుడులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 5 ఉన్నాయి. సో దాంట్లో భావనారాయణ స్వామి గుడి బాపట్ల ఒకటి. సో సుమారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దానికి ఉన్నటువంటి ఎకరాలు సుమారు ఒక 300 ఎకరాల పైన ఉంటాయి. ఇప్పుడు పంజారాలు చేస్తూ 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 వచ్చి ఇప్పుడు ఎకరాల సంఖ్య 30 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాలు కూడా స్వామివారి నిత్య కైంకర్యాలకి అమ్మకూడదు అని చెప్పటం వల్ల ఆ 30 ఎకరాలన్నా మిగిలింది. అంటే ఒక పక్కన పెద్ద దేవాలయాలేమో గవర్నమెంట్, పక్కన మనమేమో పెద్ద పెద్ద టికెట్లు కట్టుకోవటం, అలాగే గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఎలవ్ చేయకపోవటం, ఇదొక పక్కన పెడితే ఇప్పుడు చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి చూస్తే, ఇప్పుడు మన దాన ధర్మాలు చూస్తూ ఉన్నాం, గ్రామ దేవతల దేవాలయాలు చూస్తున్నాం, అలాగే వేరియస్ దేవాలయాలు చెక్ చేస్తున్నాం. దీంట్లో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు కదండి మనం చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో. దీంట్లో మనం వచ్చి అర్థం చేసుకోవాలండి.
గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఒకప్పుడు ప్రతి ఒక్కడు మన ధర్మాన్ని కాపాడుకోవాలని, సో కొంత తన ధనాన్ని దేవాలయాలకి ఇవ్వటం. ఎందుకంటే అండి, ఈ ధనం అక్కడ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి సామాన్య మానవులకి అన్నప్రసాద సేవ చేయడానికి ఒక ఆదాయ, దేవాలయాల ఆదాయ మార్గాలు కాకూడదని మన వాళ్ళు దానికి ఆస్తులు ఇచ్చేవారు నిస్వార్థ సేవ చేయడానికి. ఎప్పుడైతే గవర్నమెంట్ వీటిని ఆదాయ మార్గాలు అయిపోయినాయో, ఈ టెంపుల్స్ కూడా ఒక ఇన్కమ్ సోర్సెస్ గా చూడటం మొదలెట్టాయి. సో ఏమవుతుందంటే ఇవి అమ్ముకోవటం మొదలు పెట్టారు. ఇవి అమ్మేసి ఇప్పుడు దీనికి అవసరం లేదు కదా, గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఇవన్నీ అమ్మేయటం. అండ్ వాటి మీద ఆధారపడుతున్న లోపల ప్రీస్ట్స్ ఈ గవర్నమెంట్ నుండి ఫండింగ్ కోసం చూడటం, వాళ్ళు ఇవ్వట్లేదని వీళ్ళు కామన్ మ్యాన్ ని పీడించడం మొదలు పెట్టారు. సో ఇక్కడ ఇట్ ఇస్ ఎ సైక్లిక్ ప్రాసెస్, థిన్ లేయర్. ఇది వరకు మనీ మీద అంత చర్చ ఉండేది కాదు దైవ సేవ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సఫిషియెంట్ గా అమౌంట్ ఉండేది, నిత్యం దైవారాధనలోనే ఉండేవారు. ఎప్పుడైతే దీన్ని రిస్ట్రిక్ట్ చేసేసారో, సో ఈ కాలమాన ప్రకారం వాళ్ళకి ఇప్పుడు మన అబ్బాయికి ఫీజుకి 50,000 కడుతున్నామంటే ఊళ్ళో పూజారి గారు అయినా 50,000 కట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పూజారి గారు ఎక్కడ కడతారు చెప్పండి? సో ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇన్కమ్ రిసోర్స్ ఎవరు? వచ్చే భక్తులు. అలాగా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ లేకపోతే అధికారిక వ్యవస్థ అలా పాడు
చేసింది.
ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎందుకంటే అన్నవరం వెళ్తాం, సో చేయి జాబ్తోనే ఉంటారు, అవునా కాదా? ఇది అందరికి తెలిసిందే. సో ఏమంటారు వాళ్ళ ఫలానా ఆస్పీస్ ఇస్తే మేము ఇంతమంది ఉన్నాం, ఇంతమంది బ్రాహ్మణులకు అన్నదానం చేయండి అంటారు. నిజంగా చెప్పండి, వాళ్ళకి అన్నం లేని పరిస్థితి వాళ్ళది, కానీ బ్రాహ్మణ సేవ చేయాలి. నిజంగా బ్రాహ్మణ సేవ కానీ ఏం చేయాలంటే, మన దాన ధర్మ వారు ఒకసారి చేస్తా ఉంటాం మనం, నాకు ఇష్టమైన పని, నిస్వార్థమైన ఏమీ లేని వాళ్ళు వాళ్ళు చేయాలి. ఆకలి వేసిన వాడికి పెట్టిన అన్నము మిగతా నిండిన వాడికి పెట్టిన అన్నము చాలా తేడా
ఉంటది.
సో ఇక్కడ
బాగుంది అనుకునే వాడికి, అలాగే ఆకలితో ఉన్న వాడికి వేరే రకంగా ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూడండి, టెంపుల్స్ కి ఇచ్చిన ఆస్తుల్ని ఆలకే వదిలేసి ఉంటే అది మిస్యూజ్ అవ్వకుండా కాపాడటం వేరు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయటం వేరు, దాన్ని అందుబాటులో లేకుండా చేయటం వేరు. ఫస్ట్ ఎలాగా కాపలా కాయటానికని వచ్చి ఇవా మేయటం మొదలెట్టారు. ఆమె చెప్పినట్టు కంచి చేయడం ఏంటి అన్నట్టుగా గవర్నమెంట్ ఇది మేసేస్తుంటే వాళ్ళు వేరే
మేసేస్తున్నారు.
మధ్యలో గొర్రెలు వచ్చి తులసి వనాన్ని తినేస్తున్నారు.
నేను ఎప్పుడు అనుకుంటాను, ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నటువంటి వనరులను తీసుకొచ్చి మన గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతల దేవాలయాలు మనం బాగు చేసుకోవాల్సింది. పోయి ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం వాడుకొని వాళ్ళ పథకాలు, ఉచిత పథకాలకు కావచ్చు, లేకపోతే వేరే దానికి కావచ్చు, లేకపోతే వేరే వేరే వాటికి వాళ్ళు వాడుకుంటూ, ఇక్కడ ఏదైతే మన ధర్మం కోసం ఒక భక్తుడు స్వామివారి కోసమో లేకపోతే అమ్మవారి కోసమో వేసినటువంటి ఒక 100 రూపాయలు, దాంట్లో ట్యాక్సులు పోయి, కరెంటు బిల్లులు పోయి, ఇదేంటి పూజారులకి అక్కడ ఉన్నటువంటి పురోహితులకి జీతాలకు పోయి, మిగిలిన డబ్బుల్లో ప్రభుత్వం తీసేసుకుంటే ఇక గ్రామాల్లో హరిజన గిరిజన వాడల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలను ఎవరు కాపాడుతారు? ఇక్కడ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకెప్పుడు ఈ ప్రశ్న ఉంటది అనిల్ గారు, అసలు ఈ సైకిల్ కి బ్రేకింగ్ ఎక్కడ, అంటే దీని ఇనిషియేషన్ మనం ఎక్కడ తీసుకోవాలి, అసలు ఎట్లా చేయాలి?
ఇన్కేస్ నన్ను అడిగారు అనుకోండి, దీనికి ఒకటే. సో దీనికోసం అమ్మిన డబ్బు దానికి ఖర్చు పెట్టారు. ఒక ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుండి మా అమ్మగారు అంటారు, సార్ నీ అవసరం వచ్చి ఒక పొలం అమ్మావు, ఒక సో ఇంకో పొలం కొను, తక్కువ రేటు కొను. ఇప్పుడు అప్పుడేమవుతుంది, నీ ధర్మ ప్రకారం నీకు పొలం ఉంది, నీ ఖర్చులు కూడా, నీ అప్పులు కూడా తీరతాయి. సో ఇక్కడ కూడా నువ్వు దేవాలయం అమ్మాల్సి వచ్చింది భూమి, దాంట్లో 1/10 పోర్షన్ మళ్ళీ దైవ కార్యక్రమాలు ఖర్చు పెట్టు, ఇంకో చిన్న గుడి ఎక్కడ సపోర్ట్ చేయి. నువ్వు తినేదేమో 100 రూపాయలు, ఇచ్చేదేమో 10 వయసులు 20 వయసులు అయితే ఎలా అవుతా?
సో అనిల్ గారు, మనం ఇంకొక టాపిక్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ఎన్నో దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు, అలాగే గ్రామ దేవతల దేవాలయాలు మనం పరిరక్షించుకుంటే అందరు క్రౌడ్ సోర్సింగ్ తో, క్రౌడ్ ఫండింగ్ తో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అలాగే భారతీయులు అందరం కలిసి మనం దీన్ని పునరుద్ధరించుకునే ఒక గట్టి ప్రయత్నం మనం మొదలుపెట్టాం. మన శ్రోతల కోసం ఇప్పుడు మనం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ దగ్గర నుంచి మనం చేస్తున్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలు ఏంటి, దానికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు లిస్ట్ చెప్పి దానికి ఏమన్నా మీరు దాని బ్యాక్గ్రౌండ్ చెప్పగలరా?
తప్పకుండా. సో ఇట్స్ నా బాగా గుర్తు డిసెంబర్ సో ఒక పెద్ద దేవాలయం కట్టాము అయిపోయింది, అది కమర్షియల్ ఎంటిటీగా అయిపోయిందని పోరాటం చేస్తున్నాను నేను. సో దానికి ఒక క్రౌడ్ ఫండింగ్ భారీ ఎత్తు చేశాను, అది కంప్లీట్ కఠినం చెప్పి బానే ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత
ఒక్క నిమిషం మనకు కాల్ వస్తుంది. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి. కాల్ కట్ అయింది. ఓకే ఓకే, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే మనం కనెక్ట్ అవుదామండి. అనిల్ గారు చెప్పండి.
సో అప్పుడు ఇలా జరుగుతున్న ప్రాసెస్ లో ఏంటా అని అనుకున్నప్పుడు నేను నమ్మిన సుబ్రహ్మణ్య స్వామి దాన ధర్మ ద్వారా ఇంకో సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టే అవకాశం ఇచ్చారు. సో ఇది ఎలా వచ్చిందంటే, నేను ఒక టెంపుల్ ఫండ్ కోసం పెనుమూడిలో అయ్యప్ప స్వామి గుడికి ఫండ్ కోసం నేను పోస్ట్ చేస్తా ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవటం, ఏంటండి ఈ టెంపుల్ ఏంటి అంటే.
మళ్ళీ కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. సూర్య గారు అనుకుంటున్నాను. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. భారతీయ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
సూర్యనండి.
సూర్య గారు నమస్తే అండి. అనిల్ గారు కూడా లైన్ లో ఉన్నారు.
నమస్తే సూర్య గారు. యా సో ఎక్కడ ఉన్నారు?
సో
పెనుమూడి అయ్యప్ప స్వామి గుడికి ఫండ్ రైజ్ చేసి
యాక్చువల్గా అనిల్ గారు ఒకసారి మీరు మ్యూట్ లో కలండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే సూర్య గారు నమస్తే అండి. సో సూర్య గారు, మీరు ఇప్పుడు మనం దాన ధర్మ తరపు నుంచి చేస్తున్నటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, అలాగే దీని గురించి కొంచెం వివరాలు మన శ్రోతల కోసం చెప్తే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న డోనర్స్ కూడా మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
చెప్తానండి, మొదలు పెట్టుకుంటారండి.
చెప్పండి, దాని బ్యాక్గ్రౌండ్ అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది దేవాలయం, దాని కొంత చరిత్ర కూడా చెప్పే ప్రయత్నం చేయండి.
అందరికి నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సూర్య రత్నల, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అండి. మాది కొమరాడ గ్రామం అండి, చిన్న పల్లెటూరు. సో నేను ఇప్పుడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది మాత్రం కర్నూలు జిల్లా నందికొట్పూర్ నియోజకవర్గం జూపాడు మంగళమ్మ తంగడంజ గ్రామం అండి. ఇది కర్నూలులో ఉందండి. ఇది మా అత్తగారి ఊరు. ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ నాకు పెళ్లి అయిందండి. సో మా వైఫ్ తీసుకెళ్లి ఈ గుడిని చేయబెట్టిందన్నమాట అండి. సో ఈ పోతులూరు వీరభద్రమైన స్వామి గుడిని, ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిని చేయబెట్టిందండి. సో అక్కడ ధర్మకర్తను అడిగితే దీనికి కనీసం పూజలు చేయలేని పరిస్థితి అమ్మ మాది, కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని పరిస్థితి, మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రోత్సాహం లేదు, గుడిని అలాగే వదిలేసామండి అని చెప్పారు.
ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్న ఊరండి?
ఒక 500 కుటుంబాలు ఉంటాయండి, 3500 మంది జనాభా ఉన్నారంట.
పెద్ద గ్రామం.
పెద్ద ఊరేనండి, పెద్ద గ్రామం. నుంచి మించిగా 4000 ఉన్న జనాభా ఉన్న గ్రామం అండి ఇది. చాలా పెద్ద గ్రామం అంట అండి. ఈ గుడి చరిత్రకు వెళ్తేనండి, ఆల్మోస్ట్ పోతులూరు వీరమేంద్ర స్వామి గారు కర్నూలు జిల్లాలో పర్యటించారంటండి సొంతంగా, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ఈ తంగడంజన గ్రామం కూడా ఒకటండి. ఆయన స్వయంగా ఒక చిన్న రాయి అండి, అది షేప్ అవుట్ అయ్యింది ఇప్పుడు. అది అది అప్పుడు ఆంజనేయస్వామి విగ్రహం అండి, ఇప్పుడు షేప్ అవుట్ అయిపోయింది. సో దాన్ని స్వయంగా ఆయన ఈ స్థలంలో ప్రతిష్ఠించారు అన్నమాట అండి.
వేరు బ్రహ్మేంద్ర స్వామి గారు ప్రతిష్ఠించినటువంటి
ఒక చిన్న విగ్రహం అండి అది. ఇప్పుడు అలా పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. తరతరాలు కొంచెం కాలం మారుతూ మారుతూ ఉండగా ఆ విగ్రహం కూడా కొంచెం షేప్ అవుట్ అయిపోవటం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలు కండి, ఆల్మోస్ట్ 2000 ఆ ప్రాంతాల్లో, అంతకుముందు చిన్న గుడి అయితే కట్టారండి, చిన్న షెడ్ లాంటిది. సో 2002 కొంచెం ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేశారన్నమాట అండి. వీరబ్రహ్మ స్వామి గారికి ఒక చిన్న విగ్రహాన్ని, పంచమగాంధీ స్వామికి చిన్న విగ్రహానికి చిన్న షెడ్ లాంటిది ఏర్పాటు చేశారన్నమాట అండి. సో చేశారు కానీ పూజా పునస్కారాలు జరిగాయండి, ఒక 2010 వరకు జరిగాయంట. సో కొన్ని ఆర్థిక ఇబ్బందులు అక్కడ ఉన్న పూజారి గారు కొంచెం మిస్బిహేవ్ చేయడంతో ఆ ఊరు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి దేవాలయాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు అన్నమాట. ఈ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ 10 నుంచి అలాగే అది పాటు పడిపోయి ఇదిలా వస్తే వెళ్ళిపోయిందండి. నీరు కారిపోటు గోపురం నుంచి నీరు వచ్చేస్తుంది అనమాట వర్షం పడతాయి. సో పంచమ కాంగ్రెస్ స్వామికి ఏదో చిన్న షెడ్ లాంటి ఉండేది, అది కూడా పడిపోయటం, ఎండకి వానకి తగలటం ఇలా జరుగుతుంది.
ఈ విగ్రహం మనకి స్వామివారు రోడ్డు మీద నుంచి కూడా చూస్తే కనిపిస్తుంది కదండి, ఎన్ని అడుగులు అది?
అవునండి, 9 అడుగుల 9 అంగలు అండి. అది ఒక దాత అంటే ఒక సాధువు అండి, ఆయన ఎక్కడి నుంచో తెచ్చి బతిమాలితే ఇలా ఈ చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఇక్కడ పోతులూరు రేణుగన్ స్వామి గారు చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో మనం ఇక్కడ ఏదైనా పెద్ద విగ్రహం పెడితే మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఒక సాధువు అండి సొంతంగా ఆయనే తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంటుంది. ప్రతిష్ట అంటే జరిగింది కానీ పూజలు చేయలేని పరిస్థితి అంటండి.
అంటే ఒక 4000 మంది గ్రామంలో కూడా, అఫ్కోర్స్ కొన్ని దేవాలయాలు ఉంటాయి అనుకోండి ప్రతి గ్రామంలో కూడా, సో అంటే ఒక 4000 మంది దేవాలయాలు ఉన్నటువంటి ఊర్లో కూడా దేవాలయాల పరిస్థితి ఆ పడిపోయే పరిస్థితి ఉన్నా కూడా, అంటే ఇందాక మనం అనుకుంటుంది సూర్య గారు మీరు షో ఫాలో అవుతుంటే కనుక అనిల్ గారు నేను మాట్లాడుకుంటుంది కూడా అదే, అంటే ఒక పక్కనేమో మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి డబ్బులేమో పెద్ద పెద్ద దేవాలయాలకు మనం వేస్తూ ఉన్నాం, వాళ్ళేమో మన మనకిచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, దుర్వినియోగం చేసే దుర్వినియోగం చేసుకుంటున్నారు, రూపాయి మాత్రం మళ్ళీ మన ధర్మానికి వాడేటువంటి అవకాశం మాత్రం లేదు మనకి.
అవునండి, ఉన్నదంతా తినేస్తున్నారు తప్ప ధర్మానికి ఖర్చు పెట్టే దాతలు ఎవరు లేరు, ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం కూడా లేదండి.
అవును, అనిల్ గారు మీ మీరేమనుకుంటున్నారు ఈ దేవాలయం గురించి, మీ ఐడియా కూడా చెప్పరా?
ఈ దాన ధర్మలోకి వచ్చిన తర్వాత నేను మనం ఇది 6వ గుడి అండి. సో ఇలా ఉన్నప్పుడు సడన్ గా ఒకరోజు ఒక మన సూర్య గారి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు, సార్ ఇలాగ మా ఫ్రెండ్ ఇలా గుడి కట్ట గుడిని జీర్ణోద్ధరణ చేయాలనుకుంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తారా అన్నారు. సో యాదృతికంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. సో మనం చేసే నేను కంటిన్యూస్ గా ఫేస్బుక్ పోస్ట్స్, మనం చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, అప్పటికే మనం నెల్లూరులో ఎస్సీ కాలనీలో ఉన్న దుర్గాదేవి గుడి, గద్దలూరులో రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి గుడి దర్శిలో, బాపట్లలో పోలేరమ్మ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భం టైం అండి, మంచి టైట్ గా ఉన్నాయి. కానీ ఇలా మా ఒక ఆయన ధర్మం కోసం ఇలా ఆలయం జీర్ణోద్ధరణ చేయాలనుకుంటున్నారండి, మా ఫ్రెండ్ అనగానే అనిపించింది ఓకే తప్పకుండా చేయాలని అనుకున్నాం. తర్వాత 15 డేస్ తర్వాత సూర్య గారు ఫోన్ చేశారు, సార్ నా పేరు సూర్య, నేను డెలైట్ లో చేస్తానండి, ఇలా నేను మా అత్తయ్య గారు ఊరు వచ్చాను, అక్కడ పాత ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో అక్కడ స్టార్ట్ అయింది, నేను చేసిన చాలా మందితో చేశాను కానీ సూర్య గారు అంత కమిట్మెంట్ ఎలా ఉందంటే నన్ను నేను చూసుకున్నాను. సో కంపల్సరీగా ఇప్పుడు ఎవరైనా సొంతూరులో చేస్తారు కానీ అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఆలయం చూసి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలి. సో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హ్యాపీగా వచ్చి అత్తగారి ఇంట్లో పండగకి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ తర్వాత అక్కడ ఆలయం చూసి దీని జీర్ణోద్ధరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ చూశాను. ఆయన ఒక ఆర్ఎస్ కార్యకర్తగా అంత హిందూ ధర్మానికి బాగా కష్టపడటం చూసి తప్పకుండా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మన మన గుడికి సపోర్ట్ చేయాలి, చిన్న గుడికి అని ఆయన ఫొటోస్ పంపటం వెంట వెంటనే అన్ని చకచకా జరిపోయింది. ఫస్ట్ గా ఫస్ట్ ఫేజ్ లో మనం దాన ధర్మ తరఫున షెడ్ వేయించడం ఒక పునర్వైభవం కోసం. తర్వాత ఇప్పుడు సూర్య గారు కట్టేసి వెళ్ళిపోతారు కానీ బాధ్యత ఎవరిది? సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళందరిని గ్రూప్ అంతా ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి బాబు ఈ గుడి మీది, మీరు పర్యవేక్షణలో గుడిని మీరు కాపాడాలని చెప్పి ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి ఆ ట్రస్ట్ సభ్యుల్లో మన సూర్య గారిని ట్రెజరర్ గా ఉంచి, ఎందుకంటే చదువుకున్న వారు ఆర్థిక లావాదేవీలని పర్యవేక్షించగలరు, రేపు గుడిని కాపాడగలరు అనే నమ్మకం ఉంది నాకు.
దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి చాలా వరకు హిందువుల్లో దేవాలయాలు చిన్న చిన్నవి ఉంటాయి కానీ మనం దాన్ని ఒక ట్రస్ట్ ఫార్మేషన్ లాగా చెయ్యం. మనం ఎప్పుడైతే మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోమో మన ధర్మానికి సంబంధించింది, రేపు పొద్దున ఈ ల్యాండ్ నాది కాదు, ఈ ల్యాండ్ దేవాలయం కాదు, ఇది నాదే అని చెప్పి ఎవడన్నా వచ్చి ఒక రేకుల షెడ్ వేసుకుంటే మనం దానికి కలిసికట్టుగా పోరాడలేని పరిస్థితి చాలా గ్రామాల్లో మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోవాలి, ఆ పెద్దలందరినీ కలిసి దీనికి ఒక ఫ్రేమ్ వర్క్, ట్రస్ట్ లాంటి ఫ్రేమ్ వర్క్ ఇస్తే మనకున్న ఆస్తులు గాని లేకపోతే ఏమన్నా స్ట్రీట్ లైట్ వేయాలంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళటం గానీ, సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాసెస్ ఉండాలి.
ఎగ్జాక్ట్లీ అండి, నేను ఫస్ట్ నేను అనుకోలేదు కానీ దాన ధర్మ ప్రాసెస్ లో ఇన్స్టిట్యూషన్ చేయాలన్నప్పుడు అనిపించింది. నేను మా గురువు గారిని అడిగాను, ఇలా చిన్న చిన్న వాటికి కూడా అవసరం అంటే ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మన పాశ్ మన ట్రెడిషనల్ కి పాశ్చాత్య దేశ ట్రెడిషనల్ కి ఎలా ఉంటుందంటే మన వాళ్ళు మ్యారేజ్ చేస్తారు, అంటే ఒక ఒక రిలేషన్షిప్ ఏర్పడుస్తారు, కొట్టుకున్నా కష్టం ఉన్నా ఏదున్నా సరే కంటిన్యూ చేస్తారు. అదే అమెరికాలో అలా కాదు, చిన్న గొడవ వస్తే విడిపోతారు, ఎవరికాడ వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ బాండింగ్ వల్ల నాది అనే ఫీలింగ్ లో కష్టమైన సుఖమైన దాన్ని కాపాడుకుంటాం, ప్రయారిటీ ఇస్తాం. సో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చటం, మన అన్ని గుడ్లకి ఇంప్లిమెంట్ చేయటం, అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవటం. ఇప్పుడు దాకా కట్టిన మనం 22 గుళ్ళల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కటి దీపదూప నైవేద్యాలతో నడవటం.
చూడండి,
ఫోన్ చేసినప్పుడు మనం కట్టేసి వదిలేయట్లేదు దాని ధర్మ. ప్రతి కార్తీక మాసానికి దానికి సంబంధించిన దూపదీపాలకి సంబంధించిన ప్యాకెట్లు ఇవ్వటం, ఏదైనా ఉత్సవాలు జరిగితే దాని ధర్మ తరఫున వాటికి తగిన సహాయం చేయటం, అంటే ఒక కుటుంబ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం మనం. మీకు గుర్తుంది ఇప్పుడు చెల్లెలు ఇంటికి ఫంక్షన్ అయిందనుకో, మనం ఏం చేస్తాం? వెళ్తాం, బట్టలు పెడతాం, లేదా మన ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారు. సో ఈ వాతావరణాన్ని మన దాన ధర్మ ద్వారా మనకు కట్టిన గ్రామ దేవత దేవాలయాల మధ్య ఏర్పాటు చేస్తాం. సో ఒక గుడి అవసరం అయితే ఇంకో గుడి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు.
సో సూర్య గారు చాలా ధన్యవాదాలండి. తొందరలోనే మనం మళ్ళీ తిరిగి ఆ దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అలాగే శ్రోతలు ఎవరన్నా గనక ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక danadharma.org వెబ్సైట్ విజిట్ చేయండి, అలాగే ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సూర్య గారు డిస్కషన్ ఫాలో అవుతుందండి, మళ్ళీ మనం మాట్లాడదాం. సో అనిల్ గారు, ఇంకా మనం చేస్తున్నటువంటి, ఇందాక మనం మధ్యలో ఆపేశాం, ఇంకా మనం చేస్తున్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలు లిస్ట్ ఒక్కసారి చెప్పగలిగితే దాని గురించి కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
సో గ్రామ దేవతలు డిసెంబర్ నుండి నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన నెల్లూరులో ఎస్సీ కాలనీలో ఉన్న దుర్గాదేవి గుడి, అది చాలా శిథిలావస్థల్లో ఉంటే వాళ్ళు గత 10 ఏళ్ళ నుండి అమ్మవారి మాల వేసుకుని నిత్యం హరిజనుల కాలనీలో అయినా సరే అమ్మవారి సేవ చేసుకుంటాం, తెలుసుకుని దాని ధర్మ వాళ్ళని అప్రోచ్ అవటం, మనం ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయటం, ప్రతి శుక్రవారం అమ్మవారికి భజనలు నిర్వీపరంగా జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ. అట్ ది సేమ్ టైం గద్దలూరులో రామాలయం కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం 700 ఏళ్ల క్రితం. సో అక్కడ గుప్త నిధుల కోసం స్వామివారి విగ్రహం తీసి బయటపడేసి ఇరక్కొట్టేసి అక్కడ ఉన్న కొండను ఆక్యుపై చేయాలని చూశారు. దాని మన అశోక్ గారి ద్వారా మనకు తెలియటం దాని తర్వాత దాని ప్రాజెక్ట్ టేకప్ చేసి ఇవాళ ఒక పెద్ద ఎత్తున దాన్ని కన్స్ట్రక్ట్. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే అవసరమైతే పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాము బట్ ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్న ప్రాజెక్టులు మీద చిన్న ఎక్కువ ధర్మం కాపాడగలేదు మన గ్రామ దేవతల దగ్గర కాబట్టి.
అలాగే గ్రామ దేవతలు అనేది మన సొంత ఇల్లు కూడా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ.
అవునండి హలో
అనిల్ గారు, జూలకల్లుది మన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది కదా, అది ఒకసారి ఆ స్టోరీ గురించి చెప్తారా?
సో ఈ ఈ వర్క్ జరుగుతున్నప్పుడు సహదేవ్ గారు అని మన దానధర్మ ఒక ఆయన 2 ఏళ్ల క్రితం ఇలా రోడ్డు మీద నర్సపట్నంలో వస్తుంటే ఒక ఆయన జోలి పట్టుకుని ఆంజనేయ స్వామి గుడి కట్టడానికి కోసం అందరిని జోలి పట్టుకుని అడుగుతుంటే చూసి స్పందించి మన దానధర్మకు చెప్పడం అది మా ఊరికి దగ్గర అవటం గురజాల నుండి జోలకల్లు కంటే కారంపూర్ పక్కనే అక్కడికి వెళ్ళటం జరిగింది. చూసి తన ఆస్తి అంతా పిల్లలకి ఇచ్చేసి తన రోడ్డు మీద జోలు పెట్టుకుని గత 5 ఏళ్ల నుండి కట్టడానికి ప్రయత్నిస్తూ అందరు ఒక 2 ఫ్లోర్స్ దాకా వేశారు అంటే స్లాబ్ కిందంతా హరిచంద్రంలో ఉన్న వాళ్ళంతా భజన చేసుకోవడానికి చెత్త ప్లేస్ పైన ఆంజనేయ స్వామి గుడి అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. సో మనం వెళ్ళి దానికి ఆయన కావాల్సిన ఏంటో తెలుసుకుని ఇవాళ రోజు దానికి కావాల్సిన గ్రిల్లు ప్రహరీ కూడా అన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఒక ఈ గుడి మనది మనం డెవలప్ చేసుకోలే అనే ఒక వాతావరణం కలిగించగలిగాం. సో ఇక్కడ నువ్వు ధర్మం కోసం పోరాడితే దాని ధర్మం ఎప్పుడు నీకు కవచంగా ఉంటుందని ఎగ్జాంపుల్ క్రియేట్
చేస్తాను. సో మన సర్వీస్ చూసి చాలా పెద్ద ఆయన 60 సంవత్సరాల పైన ఉంటది.
అవునండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆస్తి పిల్లలు చేసి ఎందుకంటే పిల్లలు ఒప్పుకోరు కదా అని ధర్మం కాపాడుకోవాలి నేను ఎలాగైనా అక్కడ ఉన్న మొత్తం అందరు కన్వర్టెడ్ అయిపోయారు కానీ వీళ్ళు ఒక్క ఫ్యామిలీ కన్వర్ట్ అవ్వలేదు. గట్టిగా ఎన్ని ఒడిదొడుకులు అన్నా సరే పోరాడుతూ గుడి కట్టాలనే సంకల్పంతో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. సో ఆ పట్టుదలకి మనం ఒక బలం అయ్యాం.
సో ఇలాంటి యాక్షన్ చెప్పాలంటే అనిల్ గారు ఇలాంటి వాళ్ళకే మనం మనం ధర్మరక్షణ ఎక్కడో కాదండి ఎక్కడో కాదు అంటే ఇలాంటి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ జీవితంలో 4-5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఒక మనిషి ఆయన నమ్మినటువంటి ధర్మం కోసం బయట రోడ్లు పోయే వాళ్ళని వచ్చి జోలి పట్టుకొని అడుగుతున్నాడు అంటే ఆయన మనసులో ధర్మాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఆలోచిద్దాం మనం. అది అది అంత ఈజీ పని కాదు. ఏ కోటి మందిలో ఒక్కడు మాత్రమే మనం బయటికి వెళ్ళి జోలి పట్టుకొని నా కోసం కాదు నేను వేరే వాళ్ళ కోసం లేకపోతే ధర్మం కోసమో నేను అడుగుతున్నాను అని అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కోటి మందికి ఒక్కళ్ళు కూడా ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనం చిన్న చిన్న దేవాలయాలు ఇప్పుడు మీరు ఇదే దేవాలయం శ్రోతలందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం దాన ధర్మం చేస్తున్నటువంటి కార్యక్రమాలని కాకుండా మీ చుట్టుపక్కల కూడా కొన్ని దేవాలయాలు ఉంటాయి. గ్రామ దేవతల దేవాలయాలు కావచ్చు చిన్న చిన్న దేవాలయాలు కావచ్చు ఏదోటి ఉంటుంది. సో కాబట్టి కేవలం మీరు తిరుపతిలో వేసే డబ్బులే స్వామివారి చెందుతి అని అనుకోకుండా మీరు తిరుపతిలో 1,000 రూపాయలు వేయాలనుకుంటే గనక దాంట్లో ఎంతో కొంత భాగం అనేది మీ చుట్టుపక్కల ఉన్న మీ ఊర్లో ఉన్న దేవాలయాల కోసం సపోర్ట్ చేయటం అలాగే పురోహితుల కోసం సపోర్ట్ చేయటం అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఒక ఐటెం తీసుకెళ్లి మీరు ఇచ్చారనుకోండి ఏదో ఒక నువ్వుల నూనె ఒక 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 లీటర్ నువ్వుల నూనె ఇచ్చారనుకోండి ఒక 100 రూపాయలు 120 రూపాయలు 150 రూపాయలు అవుతుంది లేకపోతే ఒక సాంబ్రాణి గడ్డి ప్యాకెట్ వెళ్ళి ఇచ్చారనుకోండి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. సో కాబట్టి మనం ఈసారి ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే కొంత స్థితిమతంగా పర్లేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ మనం వెళ్ళి ఈసారి గ్రామాల్లోకి మనం వెళ్ళినప్పుడు మన సొంత ఊర్లకు వెళ్ళినప్పుడు మనకున్నటువంటి పోలేరమ్మ, గంగానమ్మ తల్లి ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు మనం ఆలోచించి మన ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఆలోచించాలని నేను అనుకుంటాను. అనిల్ గారు మీరేమంటారు?
అవునండి, ఇప్పుడు ప్రతి గ్రామ దేవత మన ఇంటి కులదైవం అండి.
అవును,
అది చాలా మంది తల్లిదండ్రులు మన తాతలు మన తల్లిదండ్రులు చెప్పారు, కానీ మన తల్లిదండ్రులు మనకు చెప్పలేదు కొంతమందికి తెలుసు. కానీ వాస్తవంగా గ్రామ దేవతలు మన కులదైవం, ఏ పూజ అయినా ఫస్ట్ కులదైవానికి పూజ చేసుకోవాలి. గ్రామ దేవతకి పర్మిషన్ తీసుకునే మనం యాత్రకి వెళ్ళాలి.
అవును, అందుకనే కదండి ఇప్పుడు చాలా వరకు చాలా ఊళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతల దేవాలయాల దగ్గర దండం పెట్టుకుని వెళ్తారు సహజంగా, ఏమైనా పనులు చేసుకోవాలని.
అవునండి, సో మన బాధ్యత అండి అది. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అంతకుముందు చెప్పాను కదా, అందరం కలిసి ఒక 40 lakhs ఫండ్ రైజ్ చేసి గుడి కట్టాం. కానీ ఇక్కడ మనం మీకు చాలా మంది ఒక అపోహ ఉందండి, గుడి కట్టాలంటే 1 crore rupees అవుతుంది, 40 lakhs అవుతుంది, ఇదంతా అపోహ. మనం మనది అని అనుకో, మనం కట్టుకునే ఇల్లే మనకి కన్స్ట్రక్షన్ 15 lakhs ఉన్నప్పుడు గుడి ఎందుకు అవుతుందండి? ఒక చిన్న దేవాలయం.
ఎప్పుడైతే ఇప్పుడు మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి
ఉన్న ఫైనల్ గా ఒకటే, కొత్త కట్టద్దు. కొత్త కట్టద్దు
సార్,
ఇప్పుడు ఒకటే ఒకటి జీర్ణోద్ధరణ ఎలా ఉంటదంటే, మన పిల్లలు సరిగ్గా లేదని చెప్పేసి మనం ఇంకో పిల్లలు కనటం రైటా రాగా అనేది మీకే చదివేస్తాను. ఒక పెద్ద పిల్లోడు లేడు సరిగ్గా, మనం ఇంకో పిల్లల్ని కంటామా, లేకపోతే ఇంకొంచెం ఖర్చు జాగ్రత్తగా పెట్టి వాడిని సరిదిద్దుతామా?
సరి చేసుకోవాలండి,
సరి చేసుకోవాలి. సరి చేసుకుని దాన్ని వ్యవస్థలోకి తీసుకురావాలి, ధర్మానికి ఉపయోగపడేటట్టు కూడా.
అవునండి, బాగా చెప్పారు. సో హిందూకి అనిల్ గారు, ఇప్పుడు మీకున్న దృష్టికోణంలో నుంచి మీ అనుభవంలో నుంచి మనం ధర్మరక్షణ ఈ చిన్న దేవాలయాల నుంచి మొదలు పెట్టాలి అని అంటే గనక ఒక కామన్ మ్యాన్ ఈ షో వింటున్నటువంటి వాళ్ళు ఈ 1-2-3 స్టెప్స్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారండి?
ఫస్ట్ నేను ఏదైనా చెయ్యాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత బంగారం సంపాదించాను లేకపోతే ఎన్ని బీడ్ మెద్దెలు కట్టాను ఇవేమీ లెక్క రావండి. అర్థమైందండి, మనకి తృప్తిని ఏదేమో లేదు. సో నువ్వు సంపాదించావు నేను సంపాదించాను అని ఉంటది కదా, అవన్నీ లెక్క రాదు. కానీ ఇలాంటిది ఏదైనా ధార్మిక కార్యక్రమం చేశాము అనుకోండి, అది నెక్స్ట్ కొన్ని తరాలకి ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు బాధ వచ్చింది అనుకోండి, ఆనందం వచ్చిన ఎక్కడికి వెళ్తాను, గుడికి వెళ్తాను. సో మనం గుడికి చాలా ఆదర్శకం. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక పాత గుడి డెవలప్ చేయాలా, సో దాన ధర్మ కానీ ఇంకోటి కానీ ఎక్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే అందరు కలిసి ఒకళ్ళైతే చేయలేరు, తనలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు 10 మంది ఉంటారు, 10 మంది కలిసి ఏం చేయాలి ఎలా చేయాలి. ఒక అడిగేయండి, మొదటి అడుగు కష్టం, రెండో అడుగు కష్టం, కానీ నీ నమ్మకము నువ్వు చెయ్యాలనే సంకల్పం మిగతా దేవుడు అన్ని ఏడిపిస్తుంది. ఎగ్జాంపుల్ మన సూర్య గారు చెప్పారు, ఎక్కడ భీమవరం ఎక్కడ కర్నూలు నంది కొట్టుకోరు, వచ్చి ఏయి కట్టాలి అని సంకల్పించి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా దాన ధర్మానికి నాకు అప్రోచ్ అవటం, నేను దాన ధర్మ వాళ్ళ సభ్యులందరికీ చెప్పటం ఓకే అంటాం. మనకు యూకే నుండి ఈ కూడి కడతామండి, చూసారా స్వామివారు ఎక్కడి నుండి ఎక్కడికి కలిపారు? ఇక్కడ నుండి భీమవరం నుండి కర్నూలు నుండి భీమవరం నుండి హైదరాబాద్ నుండి యూకే టీమ్, మన దాన ధర్మ యూకే టీమ్ దాన్ని ప్రాజెక్ట్ టేకప్ చేయటం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్పే సూర్య గారు నేను కట్టాలి అని సంకల్పించారు. సో మీరు నా దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసుకోవాలి లేకపోతే నేను ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలి అని సంకల్పించండి, 2 రోజులు లేట్ అవ్వచ్చు, 3 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ జరిగితీరుతుంది. నేను అనేది అదండి, ఫస్ట్ సంకల్పించు.
సంకల్పం లేదే నేను చెయ్యాలి అది చెప్తాను. ఇష్టంతో చేయటం వేరండి, చేయటం కాదు ఇష్టంతో చేయటం వేరు, నాది అని అనుకుంటాం చేయటం. నేను అన్నాను కదా ఒక్కోసారి బరువు మీరు అన్నారు ఆఫీస్ పనులు చేసుకుంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు చేస్తా, ఎందుకంటే నాకు ఇష్టం ఇది నాది. మా అమ్మగారు చెప్పారు నాకు చిన్నప్పుడు ఎలా చెప్పారు దీని విలువ చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలి దీని వల్ల విలువ ఏంటో. కానీ 190 మంది ఇప్పటి నుండే కోడింగ్లు ఇప్పటి నుండే ఎంతమంది కొన్ని అన్నిటితో పాటు మన విలువలు మన సాంప్రదాయాలు కొన్ని కొన్ని చేయాల్సిన బాధ్యత మన. నా దృష్టిలో ఈ సమయంలో మన దేవాలయాలను కాపాడుకుంటే మన మన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం అవుతామండి.
అవునండి. సో ఇది ఇది మనకు తెలుసు చాలా పెద్ద టాపిక్ ఇది సహజంగా కూడా. ధర్మరక్షణ చిన్న దేవాలయాలు అనేది వివిధమైన కోణాలు వివిధమైన పరిస్థితులు ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే కుల సమీకరణాలు అలాగే నేను చేస్తే వాడికి పేరు వెళ్ళిద్దనో లేకపోతే వాడు చేస్తే వేరే వాడికి పేరు వెళ్ళిద్దనో ఇట్లాంటి అపోహలు. సో వీటన్నిటికీ మనం చాలా దృష్టికోణాలు ఉంటాయి మనం అన్ని చర్చించలేకపోయినా. కానీ మెయిన్ గా నేను అనుకున్న పాయింట్ మీరు చెప్పారు మనందరం కలిసి ఫస్ట్ సంకల్పం అనుకుంటే కరెక్ట్ చెప్పండి.
ఫైనల్ స్టేట్మెంట్ మీరు ఒక అడిగేయండి దాని ధర్మ 10 అడుగులు వేస్తుంది తర్వాత మళ్ళీ మీరు ఈజీగా అడగలుగుతారు.
అవునండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అండి. అవును అవును దాని ధర్మ అనే కాదండి గ్రౌండ్ లో ఎంతో మంది వాలంటీర్స్ ఎంతో మంది నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఈ స్వామివారి దయతో ఇంకా మనకి దేశ రక్షణ ధర్మ రక్షణ కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా భారతీయత మన బాధ్యత వింటున్నటువంటి శ్రోతలందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ అనిల్ గారు ఇప్పటిదాకా మా శ్రోతల కోసం మీ సమయాన్ని వెచ్చించి మీ దృష్టికోణంలోంచి ధర్మరక్షణ చిన్న దేవాలయాల గురించి మీ అనుభవాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు అనిల్ గారు. మళ్ళీ సమయం ఉన్నప్పుడు మళ్ళీ మీతో చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అనిల్ గారు.
తప్పకుండా అండి. జై శ్రీరామ్.
శ్రోతలందరికీ ఇవాళ చిన్న దేవాలయాలతో ధర్మరక్షణ అనే కార్యక్రమం అనిల్ ఉల్లి గారితో పరిచయం చూసుకుని మనం మళ్ళీ వచ్చే వారం సరికొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందలకి భారతీయత మన బాధ్యత వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై భారత్ మాత. చాలా ధన్యవాదాలు అనిల్ గారు.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Christ.